అంతా ఆ గొడుగంతా తుక్కు తుక్కు కింద పడిపోయింది, ముక్కలు ముక్కలు అయిపోయింది, అసలు లేదు అక్కడ. గుర్రాలు అలాగో తెచ్చాయి, రథచక్రాలు విరిగిపోయాయి, మొత్తం ఆ క్షణకాలంలోనే ఒక పెద్ద తుఫానులో పడిపోయినటువంటి చెట్టులాగా అయిపోయిందిట రథం అంతా. రథాన్ని కూల్చేశాడు ఆయన. ఈలోపు అక్షకుమారుడు పైకి ఎగిరాడుగా, ఆ ఎగరడం కూడా ఎలా ఉంది? వాల్మీకి మహర్షి కవిత్వం అదే. ఒక యోగి తన యోగాభ్యాసంతో శరీరంలోని ప్రాణం విడిచిపెట్టి పైకి వెళ్ళిపోతున్నాడా అన్నట్టుగా ఎగిరట్ట ఊర్ధ్వ మార్గానికి. యోగీశ్వరుడితో పోల్చాడు ఆయన. యోగులు సహస్రార కమలం ఛేదించుకుని ఆత్మని పైకి తీసుకుపోతారు, ఆత్మ చక్కగా పైకి ఎగురుతుంది. అదిగో అలా యోగి ఆత్మలాగా పైకి ఎగిరేటవాడు. అలా ఎగిరినవాడు కత్తి ఎత్తి పట్టుకుంటూ ఉంటే హనుమంతుడు అమాంతంగా వచ్చాడు, వాడిని ఎగరనిచ్చి కింద నుంచి వచ్చేవాడు రెండు కాళ్ళు గట్టిగా పట్టేశాడు. ఒక్కసారిగా పట్టుకుని గిర్రని తిప్పాడు. ఒక్కసారి బట్టలు ఉతికే ముందు గిరగిరా తిప్పి బండరాతి వేసి పోతామే, అలాగే వాడిని గిరగిరా తిప్పి 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 తీసుకొచ్చి నేల మీద ఓ పెద్ద బండరాతి మీద వేసుకొట్టేశాడు. అంతే, ఆ కొట్టడంతో తస్య చైవ శిరో నాస్తి న బాహూ నచ జానుని, వాడికి ఇక తల ఏమైందో కనపడలా. ఆ ఒక్క దెబ్బకే బండరాతి మీద వేసి కొట్టడంతో తల ముక్కలు ముక్కలైపోయి అసలు తల లేదేమో వీడికి అన్నట్టుగా ఉన్నట్ట. తస్య చైవ శిరో నా అస్థి, శిరహ నా అస్థి, తలకై కనపడకుండా పోయింది. నా బాహు, చేతులు లేవు, అంటే అవి కూడా అంత తుక్క అయిపోయాయి అన్నమాట. నా చజ్జాను, నీ మోకాళ్ళు లేవన్నారు, నడుం లేదట, ఏహి లేవు, అసలు అవయవాలు ఉన్నాయా లేవా? చెరుకు గడల్ని రసం తీయడానికి యంత్రంలో పెడితే తుక్కు తుక్కు కింద అయిపోయి పిప్పి తప్ప ఎలా మిగలదో అలా వాడి శరీరం పిప్పి తప్ప ఏం మిగల్లా పాపం. అంతలా తుక్కు అయిపోయాడు వాడు. చివరికి అక్షకుమారుడు కూడా మరణించగానే పాపం ఆ కాపలా కాస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది పరుగు పరుగున వెళ్ళిపోయి, మహాప్రభు రావణ మీ చిన్న కుమారుడు కూడా వెళ్ళిపోయాడో, అక్షకుమారుడు కూడా వెళ్ళిపోయాడని చెప్పారట. రావణాసుడికి మొదటిసారిగా భయం కలిగింది. ఇదేమిటి ఆశ్చర్యం? ఇంద్రుడితో యుద్ధం చేసి మెప్పించిన వాడు అక్షకుమారుడంటే? సేనానాయకులు పోయారా? మంత్రిపుత్రులు నశించారా? కింకరులు పోయారా? జంబుబాలి ముందే పోయాడు. ఇంతమందిని ఏకకాలంలో ఒక్క వానరుడు ఎలా చంపుతున్నాడు? వీడెవడో వానరుడయ్యుండడు. వానర రూపంలో వచ్చిన మరొక దేవదూతో ఇంద్రుడో కుబేరుడో విష్ణువో శివుడో నందో ఇంకెవరో అయి ఉండాలి. ఇది కుట్ర, దేవతల కుట్ర అనుకున్నాడు. ప్రతిపక్షాల కుట్రని ఆ రోజుల్లో వాడు అనుకున్నాడు బాబు. వెంటనే ఇంద్రజిత్తుకేసి తిరిగాడు. నాయన ఇంద్రజిత్తు, ఇక ఈ నీవే స్వయంగా వెళ్లాల్సి వస్తుంది. నాకు కొంచెం నిజానికి నిన్ను పంపడం ఇష్టం లేదు. నేను మహారాజుని తండ్రిని బతికుండగా కొడుకుని పంపకూడదు, కానీ ఏం చేస్తాం, యుద్ధధర్మం ప్రకారంగా మహారాజు ఎప్పుడూ ముందు యుద్ధానికి వెళ్ళకూడదు, ఆఖరినే వెళ్ళాలి. అందుకే నిన్ను పంపుతున్నాను, కానీ కొన్ని హెచ్చరికలు చేస్తున్నాను, జాగ్రత్తగా వినమని. ఇంద్రజిత్తుని ఇహ హనుమంతుణ్ణి బంధించడానికి సంసిద్ధుణ్ణి చేస్తున్నాడు. రావణ చరిత్రలోనే ఇది ఒక ఆశ్చర్యకర ఘట్టం. ఇన్నాళ్ళు విజయాలు తప్ప అపజయాలు పెద్దగా చూడాల. ఏదో వాలి కార్తవీర్యార్జునుడు లాంటి వాళ్ళు వచ్చినా వాళ్ళంటే ఏమిటో తెలుసు కనుక వాళ్ళతో సంధి చేసుకున్నాడు. తన వాళ్ళు ఇలా చావడం ఎరగడు ఆయన. మొదటిసారిగా ఒకనొక వానరుడు లంకానగరం మీదకి రావడం, నానుకున్న అతని వీరుల్ని హేమహేమీల్ని దిక్పాలకుల్ని కూడా జయించిన వాళ్ళని చంపడం ఉందే, అది వాడికి నిజంగానే ఆశ్చర్యం కలిగించిందిట. అందుకే ఇంద్రజిత్తుకేసి తిరిగాడు. నాయన ఇంద్రజిత్తు, ఇక నువ్వే వెళ్ళాలి, నిన్ను పంపడం నిజానికి నాకు ఇష్టం లేదు. ఈ రాజధర్మం అని ఒకటి ఉన్నది, అదేమిటంటే అందరూ నశించిపోయాక ఆఖరిని మాత్రమే రాజు అన్నవాడు యుద్ధానికి వెళ్ళాలి, ముందు వెళ్ళకూడదు. రాజు చచ్చిపోతే ఇంక తర్వాత ఏముంది? ముందు నాయకుడే ఓడిపోతే తక్కిన వాళ్ళు పిరికి వాళ్ళు అయి పారిపోతారు. అందువల్ల తప్పనిసరి పరిస్థితుల్లో నిన్ను పంపుతున్నాను, నాకు ఇష్టము లేదు, అయినా నీ మీద నమ్మకం కూడా. నువ్వు సామాన్యుడివి కాదు, బ్రహ్మవరాలు పొందినవాడివి, ఇంద్రుణ్ణి బంధించిన వాడివి, మహావీరుడివి, కానీ అయినా నీవు కూడా జాగ్రత్తగా ఉండు. నేను వారిని గురించి విన్నాను. ఇప్పుడు వాడు చాలా సుస్పష్టంగా చెప్పాడు, వారి గురించి తెలుసు, అతనితో తలపడ్డా, కానీ ఈ వచ్చినవాడు వాలి కంటే గట్టివాళ్ళ ఉన్నాడు. ఎంతో పూర్వం నేను నందిని ఎరుగుదును, ఈ వచ్చినవాడు ఆ కోవకి కూడా చెందినట్టుగా లేడు. కార్తవీర్యార్జునుడు తెలుసు నాకు, ఈతడు అతడు కాడు. బాణాసురుడు తెలుసు నాకు, వీడది కాదు. ఎందుకో దూతో వైశ్రవణస్యవ, వచ్చినవాడు బహుశా కుబేరుడు పంపగా వచ్చిన దూత అయినా అయి ఉండాలి, లేదా విష్ణువు ఈ మారు రూపంలో అయినా వచ్చి ఉండాలి, రుద్రుడైనా వచ్చి ఉండాలి. మరెవరో మొత్తం మీద ఈ వేషంలో వచ్చారు తప్ప వీడు సామాన్య వానరుడు కాను. అప్పుడు సుమా సాధారణ వానరుడైతే ఇంతమంది వీరుల్ని ఒంటి చేత్తో చంపలేడు. ఈ వెనక ఏముందో చూడాలి అంటే ముందు వాడిని చూడాలని నాకు అనిపిస్తోంది. సాధ్యమైనంత వరకు ప్రాణాలతో బంధించి వాడిని నా ఎదుట నిలబెట్టు, వాడెవడో ఏమిటో తెలుసుకుంటాను. కుదరకపోతే అప్పుడు నువ్వు సంహరించవచ్చు. ఎందుకని, నువ్వు అస్త్రవంతులలో గొప్పవాడివి, అస్త్ర విద్యలు బాగా తెలిసిన వాళ్ళలో గొప్పవాడివి, నీకు బ్రహ్మాస్త్రం కూడా తెలుసు. అందువల్ల నీ మీద నమ్మకం పెట్టుకుని నేను పంపుతున్నా. బ్రహ్మాస్త్రం చాలా గొప్ప అస్త్రం, సామాన్యమైనది కాదు. బ్రహ్మాస్త్రం చిట్ట చివర తప్ప అంత తేలిగ్గా ఎవరి మీద విడిచిపెట్టరు. బ్రహ్మాస్త్రం లక్షణం ఏంటంటే, అయితే చంపదగిన వాడిని చంపుతుంది, చంపడానికి వీలుడేని మహావరగర్వితుడైన వాడిని కనీసం బంధిస్తుంది. ఇవన్నీ తెలిసిన మహావీరుడివి గనక, జ్ఞానివి గనక, ఆలోచన తెలిసిన వాడివి గనక, యుక్తాయుక్త విచక్షణ ఉన్నవాడివి గనక, ఎప్పుడు ఏ పని ఎలా చెయ్యాలో బుద్ధితోటి బాహుబలంతో కూడా చెయ్యగలవాడివి గనక నేను పంపిస్తున్నాను. జాగ్రత్తగా ఉండు సుమా, నీవు వాడికి లోబడకుండా వాడిని లోబరుచుకుని రావాలి. పంపడం ఇష్టం లేదు, తప్పక పంపుతున్నాను అనగానే ఇంద్రజిత్తు లేచాడు. ఇంద్రజిత్తు కూడా అంతే, వాక్సూరుడు కాదు, కార్యసూరుడు. కొంతమంది కబుర్లు ఎక్కువ చెబుతారు, అసలు పని చేయరు. కొంతమంది మాట్లాడరు, పనే చేస్తారు. వీడు అటువంటి వాడు, అస్సలు ఒక్క మాట మాట్లాడలేదట. అలాగే అన్నాడు, తండ్రికి ప్రదక్షిణ చేశాడు, అది గొప్పతనం. ఇంద్రజిత్తులో చాలా గొప్ప లక్షణం ఏంటంటే, వాడికి పితృభక్తి ఉంది, కానీ రాముడికి దశరథుడి మీద ఉన్న పితృభక్తి వేరు, ఇంద్రజిత్తుకి రావణుని మీద ఉన్నది వేరు. ఇద్దరూ పితృభక్తి కలిగిన వాళ్ళే. ధర్మాత్ముడయ్యి ధర్మం కోసం పితృభక్తితో అడవికి వెళ్ళడం వల్ల రాముడు గొప్పవాడయ్యాడు. రాముడు కానీ దశరథుడు కానీ ఈ లోకంలో పరస్త్రీలకి, పరధనాలకి, పరవస్తువులకి ఏ ఇబ్బంది లేకుండా ఉన్నారు, ఇతరులను పోషించారు, రక్షించారు, భక్షించరా. అలా కాకుండా రాముడు కూడా తండ్రికి వ్యతిరేకంగా నడుచుకోవడం కానీ, లేకపోతే తండ్రి మాట విని ఇంకేదైనా పాపం కానీ చేసి ఉంటే వాళ్ళు మనం ఈ కావ్యం చదివేవాళ్ళం కాదు. రాముడు ధర్మంతో తండ్రి మాట విన్నాడు, ఇంద్రజిత్తు అధర్మంతో తండ్రి మాట విన్నాడు. అందువల్లే ఇక్కడ పోయే కాలం వాళ్ళకు వచ్చిందనమాట. తల్లిదండ్రులు పూజించడం గొప్పదే, కానీ వాళ్ళు అధర్మ పురులు అయితే వాళ్ళని కూడా ధర్మ మార్గంలోకి నడపాలి. అలా నడపకపోతే వాళ్ళని అవసరమైతే ఎదిరించాలి. ఆ ఎదిరించడమే ప్రహ్లాదుడు చేశాడు కాబట్టి గొప్పవాడయ్యాడు. ఒక లోకకంటకుడు లోకనాశనం చేస్తున్నవాడు, సమస్త ప్రాణుల్ని ప్రాణం తీసేస్తున్నవాడు, ఒక్కనాడు కూడా ధర్మం ఎరగని వాడిని అవసరమైతే ఎదిరించాలి, లేకపోతే లోకాలకు ఇబ్బంది కనుక. అది చేయటం వల్ల ఇవాళ ప్రహ్లాదుడు పురాణ పురుషుడయ్యాడు. కానీ ఇంద్రజిత్ అలా కాకుండా, వాళ్ళ నాన్న పరస్త్రీలను నాశనం చేస్తే సాయపడ్డాడు, కాదని అండవు. అలాగే ఇతరులను చంపేస్తూ ఉంటే, సామాన్య ప్రజలకి రక్షణ లేకుండా చేస్తూ ఉంటే అప్పుడు కూడా కిక్కురు మనలా, పైగా తండ్రికి సంపూర్ణంగా సహకారం చేశాడు. అందుకే వాడు చివరికి దుర్మరణం పాలయ్యాడు. పాపపుటాలోచన ఉన్నవాడు, పాపపుటాలోచన ఉన్నవాడికి సహాయం చేసినవాడు, ఈ ఇద్దరూ సమానంగానే శిక్ష అనుభవించాలి. సరే, మొత్తం మీద ఇంద్రజిత్తు పితృభక్తితో ప్రదక్షిణ చేసి యుద్ధరంగానికి బయలుదేరాడు. తన పరివారంతో, మహాపరివారంతో, అద్భుతమైన గుర్రాలు పూంచిన పిశాచాలే గుర్రాలు దానికి ఏకంగా, అటువంటి పిశాచ ముఖాలతో ఉన్న అశ్వములు పూంచిన దివ్య రథం మీద అశోకవనానికి వచ్చాట, ధనుష్టంకారం చేసుకుంటూ. హనుమంతుడు చూశాడు ఇంద్రజిత్తుని. ఈతడు అవధ్యుడు అంటే నా చేతిలో చావడు అని కనిపెట్టాడు. ఆ కనిపెట్టడమే హనుమంతుడి తపస్సు అంటే. మహాత్ముల గొప్పతనం అక్కడే ఉంటుంది. ఒక వ్యక్తిని చూడగానే వీడు చంపగలమా లేదా తెలిసిపోతుంది. వీడు ఎటువంటి వాడు అనేది వ్యక్తిని చూడగానే కనిపెట్టడం జ్ఞాని లక్షణం. ఇంద్రజిత్తు కూడా ఈ వానరుడు సామాన్యుడు కాడు అని గ్రహించాడు. అందుకే తీవ్రమైన బాణాలు విడిచిపెట్టాట. వచ్చిన బాణాలను చేతులతోటి వాటితోటి పక్కకు తోసేశాడు హనుమంతుడు. బండరాయి విడిచిపెట్టాడు. ఆ కొండ శిఖరాన్ని కాస్త ముక్కల ముక్కల కింద కొట్టేశాడు ఇంద్రజిత్తు. హనుమంతుడు వృక్షాలు విసిరాడు. ఆ వృక్షాలన్నీ పటాపటా వాడు తుంచేశాడు. ఇలా ఆకాశ మార్గంలో తనకి బాణాలు తగలకుండా తప్పించుకుంటూ హనుమంతుడు విసురుతున్నటువంటి వృక్షాలు శిలలు ఎక్కడికక్కడ తుక్కుతుక్కింద కొట్టేస్తూనే ఉన్నాడు వాడు. ఠం 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 అని ధనుష్టంకారం చేస్తూ మధ్య మధ్యలో హనుమంతుడి తోక మీద, పృష్ఠభాగం మీద, వీపు మీద, మూతి మీద, ముఖం మీద ఎక్కడ పడితే అక్కడ వాడు బాణాలు కొడుతున్నాడు. ఒళ్ళంతా బాణాలు తగిలి 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 హనుమంతుడు మళ్ళీ పూచిన మోదుగు చెట్టులో అయిపోయాడు. చివరికి చూసి హనుమంతుడు ఇది లాభం లేదనుకున్నాడు. ఆకాశ మార్గంలో అటు ఇటు ఎగురుతూ తీవ్రమైనటువంటి బండరాళ్లతోటి వాడిని తుక్కు కింద కొట్టాడట. ఓహో, ఇక యుద్ధం ఎంతసేపు చేసినా ఇలా సాగుతుంది. అవధ్యోయమితి జ్ఞాత్వా తమస్త్రేణాస్త్రతత్వవిత్. ఇంద్రజిత్తు హనుమంతుణ్ణి అవధ్యోయమితి జ్ఞాత్వా, అయం అంటే ఇతడు అవధ్య చంపడానికి అర్హుడు కాడు, అంటే వీడిని నేను చంపలేను అని గ్రహించాడు. తాను అస్త్రాలలో ఆరితేరినవాడు, బ్రహ్మని మెప్పించి బ్రహ్మాస్త్రం కూడా పొందినవాడు. అందుకే ఏం చేశాడు, ఇక వీడిని చంపలేం గనక బంధించడం ఒక్కటే మిగిలింది. బంధించాలంటే ఆ పని దేనివల్ల అవుతుంది, అది ఒక్క బ్రహ్మాస్త్రం వల్లే అవుతుంది. వెంటనే బ్రహ్మాస్త్ర మంత్రం చదువుతూ బ్రహ్మాస్త్రం విడిచిపెట్టేశాడు బాణాన్ని. ఆ క్షణమే దివ్యాస్త్రం బ్రహ్మాస్త్రం వచ్చింది. హనుమంతుడి శరీరం అంతా చుట్టేసింది. కాళ్ళు, చేతులు, నడుము, వీపు అన్నీ బంధించేసింది. హనుమంతుడు చేష్టలుడిగిపోయాడు. పపాత సహస భూమౌ, హఠాత్తుగా భూమి మీద ఢామ్మని పడిపోయాట. చేష్టలుడిగిపోయి కదలలేకపోయాడు. ఇదేమిటిది, ఆకాశంలో హాయిగా ఎగరగలిగిన నేను కాళ్ళు చేతులు అటు ఇటు కదల్చలేని దుస్థితిలో పడి కింద పడిపోయా, ఏం జరిగి ఉంటుంది? సందేహం లేదు, ఈ ఇంద్రజిత్తు పితామహాస్త్రం వేశాడు, బ్రహ్మాస్త్రం. ఈ అస్త్రమే నన్ను బంధించింది. నిర్విచేష్టుండి అయిపోయాను నేను. నిర్విచేష్టమరిందమహ, అరిందముడు వాడు, శత్రువుల్ని సంహరించగలవాడు హనుమంతుడంటే ఇప్పుడు నిర్విచేష్టుడైపోయాడు. ఏం చెయ్యను నేను, ఈ బ్రహ్మాస్త్రానికి కట్టుబడ్డమా బయటికి రావటమా. నాకు ఒకప్పుడు బ్రహ్మదేవుడు ఏమని వరమిచ్చాడు, నా అస్త్రం నిన్ను బంధించలేదు, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్రహ్మాస్త్రమా విడిచిపెట్టు అంటే విడిచిపెట్టేస్తుంది. వేస్తే చుట్టేసినా వద్దు అంటే చాలు పక్కకి తప్పుకుంటుంది. ఇప్పుడు నేను తప్పుకోమంటే ఈ అస్త్రం మళ్ళీ నన్ను వదిలేస్తుంది. కానీ అసలు నా ఉద్దేశం ఏమిటి, ఇంద్రజిత్తుతో యుద్ధం చేయడం కాదు, వాణ్ణి నేను చంపలేను, వాడు నన్ను చంపలేడు. ఇలాగే మేము ఎంతసేపైనా నేను పైకి ఎగరా, వాడు కింద ఉండా, వాడు రాళ్ళ నేను రాళ్లతో కొట్ట, వాడు బాణాలతో కొట్ట, ఎంతకాలం యుద్ధం, దీనివల్ల లాభంలా. కాబట్టి నేను ప్రస్తుతం బ్రహ్మాస్త్రానికి లొంగిపోతాను, కిక్కులు మరకుండా కింద పడి ఉంటాను. అప్పుడు ఈ రాక్షసుడు నన్ను రావణ సభకి తీసుకుపోతాడు. ఎందువల్లంటే ఈ ఇంద్రజిత్తు రావణాసురుడికి ప్రియపుత్రుడు కనుక, జ్యేష్ఠపుత్రుడు కనుక సభకి తప్పక తీసుకెడతాడు. నా ఉద్దేశ్యం రావణునితో సంభాషించడం. ఇప్పుడు అక్కడికి వెడితే ఖచ్చితంగా మాకు సంభాషణ జరుగుతుంది. నేను రావణునితో మాట్లాడతాను, వచ్చిన పని పూర్తవుతుంది. ఆ పని కోసమే ఇంతసేపు యుద్ధం చేశాను కనుక అందువల్ల మాట్లాడను అనుకుని ఆ బంధనాల్లోనే ఉండిపోయాట హనుమంతుడు. ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్ర బంధనాలలో కట్టుబడి కదలకుండా ఉన్న హనుమంతుడు చూడగానే అప్పటిదాకా చెట్ల పక్కన, పొదలలోను, గుట్టల పక్కన దాక్కునున్నారే అంతాను. బోనులో పెట్టిన సింహాన్ని చూస్తే నిర్భయంగా వచ్చినట్టుగా, గోతిలో పడిపోయిన ఏనుగు దగ్గరికి నక్కలు దూకినట్టుగా పరుగు పరుగును వచ్చారు. ఆ వానరుడు దొరికేశాడరా దొరికేశాడరా అన్నారు. కసిక వీపు మీద మోకాళ్ళతోటి మోచేతులతోటి పొడిచారట. మమ్మల్ని చంపుతావట్రా, నీ సంగతి చూస్తావంటును. ఇంక కట్టుబడి ఉన్నాడుగా, అందువల్ల వాళ్ళకేం కొట్టడానికి అధైర్యం ఏం లేదు, అంతా నిర్భయత్వమే. మోచేతులతో పొడిచారు కొందరు, పళ్ళతో కొరికారు కొంతమంది, కాళ్ళతో తిన్నారు కొంతమంది, కాళ్ళ మీద కాళ్ళతో కొట్టారు కొంతమంది, కర్రలతో కొట్టారు కొంతమంది, ఆయుధాలతో కొట్టారు కొంతమంది. మరికొంతమంది అన్నారు, వీడి శరీరం మీద కట్లేం కనపట్లా, మళ్ళీ వీళ్ళు వేస్తాడేమో, కొత్త తాళ్ళు పట్టుకొచ్చి కట్టేయండి అన్నారట. రాక్షసులు అట్టి మూర్ఖులు. బ్రహ్మాస్త్రంతో హనుమంతుడు బంధింపబడి ఉంటే అస్త్రం కనపడదు, అది అదృశ్య రూపంలో ఉంటాయి ఆ తాళ్ళు. వాళ్ళకి అది తెలియక ఎందుకు పడ్డాడో, కళ్ళుదిరిగి పడ్డాడేమో, మళ్ళీ వీళ్ళు వేస్తాడేమో, బాగా కట్టేయండి అని నార తాళ్ళు పట్టుకొచ్చి పెద్ద పెద్ద తాళ్ళు పగ్గాలు ఆ తాళ్ళు వేసి కట్టేశారట. పాపం ఇంద్రజిత్ గిలగిల్లాడిపోయాడు. ఎందుకని? అథేంద్రజిత్తు ద్రుమచీరబద్ధం. అయ్యయ్యో, నారతాళ్ళు పట్టుకొచ్చి కట్టేశారు ఈ మూర్ఖులు రాక్షసులు. వీళ్ళకి మంత్రశక్తి తెలియదు, రాక్షసులకి మంత్ర మహిమ తెలియదు. బ్రహ్మాస్త్రం కంటే గొప్ప బంధనం ఈ సృష్టిలో మరొకటి ఉంటుందా? బ్రహ్మాస్త్రం ఎవరినైనా కట్టలేకపోతే ఇంకో తాడు వాడిని కట్టించగలదా? నేను ఎంత కష్టపడి చేశాను ఈ పని. అహో, నిరర్ధకమిదం కర్మ. నిరర్ధకమైపోయింది నేను చేసిన పని. ఏమిటి నిరర్ధకమైపోవడం అంటే, మామూలు తాడుతో కనుక ఎవరినైనా కడితే ఆ క్షణమే బ్రహ్మాస్త్రం అవతల వాడిని వదిలిపోతుంది. ఎందుకంటే బ్రహ్మాస్త్రం లక్షణం అది. మంత్రం మామూలు తాడుతో కడితే అక్కడ ఎందుకు ఉంటుంది? తాడుతో కట్టకుండా ఉంటే బ్రహ్మాస్త్రం ఎప్పుడూ అక్కడే ఉండేది. ఈ మూర్ఖులకి బ్రహ్మాస్త్రం కనపడకపోవటం వల్ల రాక్షసులు నారతాళ్ళతో కట్టేశారు. కట్టగానే బ్రహ్మాస్త్ర ప్రభావం పోయింది, ఆ బంధనం వెళ్ళిపోయింది. ఇది ఇంద్రజిత్తు చూశాడు, హనుమంతుడు కనిపెట్టలేదు. అందుకని తలకే మొత్తుకున్నాడు అనమాట. నేను ఎంతో కష్టపడి ఒక అస్త్రంతో కడితే హనుమంతుడిని, ఈ మూర్ఖులు తాళ్లతో కట్టారు. ఇప్పుడు ఈ అస్త్రం హనుమంతుడిని వదిలింది. ఇది బహుశా వానరుడికి తెలియదేమో, తెలిస్తే ఈ తాళ్ళు పట్టుకుని తెంచుకుంటాడు. ఈ తాళ్ళు వాడుకో లెక్క. ఈ తాళ్ళు తెంచుకుని వాడు గనక ఈ రాక్షసుల్ని చంపితే వాళ్ళ భార్యల తాళ్ళు తెగిపోతాయి, అరెరెరే అని కొంచెం బాధపడ్డాడు. అయినా హనుమంతుడు తెలియక కాదు, ఒకవేళ తెలిసినా పట్టించుకోక కాదు. ఆయన ఉద్దేశం కేవలం రావణాసురుని సభలోకి వెళ్ళాలి. అందుకే వాళ్ళు ఏం చేసినా మాట్లాడుకోరుకున్నాడు. కొట్టినా గిల్లినా తిట్టినా అన్నీ సమానంగా స్వీకరించాడు, సహించాడు. లేచి నిలబెట్టారట, వాడిని లేపారట. రారా అంటూ తన్నుకుంటూ ఇంద్రజిత్తు వెంటే రావణుని సభలోకి తీసుకెళ్లారు. మహాసభది. సమున్నతమైన బంగారు సింహాసనం మీద కూర్చునున్నాడు హైమ సింహాసనం మీద రావణాసురుడు, 10 తలలతో. మాషరాశి ప్రతీకాశం నిశ్య సంతం భుజంగవత్తు. మినప రాశి పోసినట్టున్నాడు వాడు. నల్లగా వాడు గాలి విడిచిపెడుతూ ఉంటే హుమ్ అని పొగలు వస్తున్నాయి అందులోంచి. ఒక పాము పొసగొట్టినట్టుగా వాడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకుంటున్నాడు అనమాట. వాడు విడిచిపెట్టే గాలి పాము నోట్లోంచి వచ్చే బుసలా ఉంది. తీసుకుంటూ ఉంటే గాలి శరీరం కదిలిపోతుంది ఆపాద మస్తకం. అంతటి బలిష్ఠుడు వాడనమాట. అటువంటి రావణాసురుని చూసేట అసలు హనుమంతుడికి మతిపోయింది సభలోకి రాగానే. శత్రువుని కూడా పొగడడం మహాత్ముల లక్షణం. అహో రూపం, అహో ధైర్యం, అహో సత్వం, అహో ద్యుతి, అహో రాక్షస రాజస్య రావణస్య మహాత్మనః యద్యధర్మోన్న బలవాన్ స్యాదయం రాక్షసేశ్వరః. ఏమి రూపం ఈ రావణాసురుడిది! ఆహా, ఏమి రూపం, ఏం బలం, ఏం సత్వం, ఏమి కాంతి వీడి ముఖం నుంచి కనపడుతున్నది! వీడిని చూస్తూ ఉంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. రావణుడు అంటే ఇలా ఉంటాడనమాట. రాత్రి చూశా, కానీ నిద్రపోతున్నప్పుడు చూశాను. నిద్రపోయినప్పటికీ మెలకువగా సభలో ఎదురుగుండా కనపడిన దానికి చాలా తేడా ఉంది. ఏతడి రూపం ఆశ్చర్యం కలిగిస్తోంది. శత్రువులు ఈ రూపం చూస్తే హడిలు చావలసిందే. మహాశరీరం, మహాకాంతి, మహాబలం, ఆ కండలు ఊగిపోతున్నాయన్నమాట. మంచి ధైర్యవంతుడు వీడు. ఇక కళ్ళు ఎరుపెక్కి ప్రపంచంలోని తపస్సంపదంతా ఈ కను కొలుకుల ద్వారా ప్రసరింపజేస్తున్నాడా అన్నట్టుగా కనిపించేలా చేస్తున్నాయి. అందుకే అహో రూపం, అహో ధైర్యం, అహో సత్వం అహో ద్యుతి, ముందు రూపం, ముందు రూపం ఆకట్టుకుంటుంది. ఎవరినైనా ఒక వ్యక్తి శరీరం చూడగానే ఏం పర్సనాలిటీ అనిపిస్తుంది అనమాట మనకి. ఆ తర్వాత ధైర్యం ఆకట్టుకుంటుంది, ఆ తర్వాత సత్వం బలం ఆకట్టుకుంటుంది, తర్వాత ముఖంలో వర్చస్సు ఉంటుంది కొంతమందిలో, ఆ కాంతి కూడా బ్రహ్మతేజస్సుంది వాడిలో. ఈ రావణాసురుడు ఎంత దుర్మార్గుడైనా వీడిలో చాలా గొప్ప లక్షణాలు ఉన్నాయి. వీడి దగ్గర ఒక్కే ఒక్క పొరపాటు ఉంది, అధర్మం ఎక్కువ చేసేసాడు, మహాపాపం చేశాడు. అధర్మం బలంగా చేసి ఉండకపోతే ఈ ఒక్క లంకానగరం కాదు, ఇంద్రాది దేవతలతో కూడిన స్వర్గం ప్రపంచం సమస్తం పాలించగలడు. అంతటి అర్హత కలిగిన వాడు తన బలం వల్ల, తన తపశ్శక్తి వల్ల ఈ సృష్టి మొత్తం పాలించగలడు శాశ్వతంగా. కానీ ఏం లాభం? విపరీతమైన పాపాలు చేసేసాడు. ఒకటి రెండు కాదు, ఎన్ని హత్యలు చేసినా తట్టుకోవచ్చు. కానీ స్త్రీల జోలికి వెళ్ళాడు వీడు, కనిపించిన స్త్రీనల్లా విధ్వంసం చేసేసాడు. ఈ అధర్మం బలవంతమై వీడిని చంపబోతున్నది. అన్నిటికంటే వాడి కంఠానికి మృత్యుపాశం సీత. వీడు సీత జోలికి రాకుండా ఇష్టపడిన స్త్రీ జోలికి మాత్రమే వెళ్ళి ఉంటే ఇవాళ నేను వచ్చేవాడిన రామదూతగా వీడికి పోయే కాలం వచ్చేదా అనుకుని అంతలోనే కొంత జాలిపడ్డాడు, పొగిడాడు, ఆనందపడ్డాడు, ఆశ్చర్యపోయాడు. అసలు నాకు ఆశ్చర్యం, వీడి రూపం చూస్తూ ఉంటే వీడితో రాముడు యుద్ధం చేయగలడా అని ఒక క్షణకాలం కూడా అనిపించింది వాడికి. ఆ క్షణమే మళ్ళీ వీడెంత గొప్పవాడైనా అవ్వచ్చు, మా రాముడి బలం గొప్పది, రాముడి బలం కంటే రాముడి ధర్మబలం గొప్పది, అన్నిటికంటే ఈ సృష్టిలో గొప్పది బలం ధర్మమే. అధర్మం ఎంత గొప్పదైనా అది ధర్మం ముందు నిలబడలేదు, సత్యం ముందు అసత్యం నిలబడలేదు, పశుబలం జ్ఞానబలం ముందు నిలబడలేదు అనుకున్నాడు. ఇలా ఆయన అనుకుంటున్నాడు. ఈలోపు రావణుడు కూడా హనుమంతుణ్ణి చూచాడు. అసలు వీడు ఎవడండి, ఆశ్చర్యంగా ఉంది, ఈ రూపం ఏమిటి, ఈ కాంతి ఏమిటి, అసలు వీడు వానరుడా? వానరుడు కాదు, వానర రూపం ధరించిన మృత్యుదేవత అనుకున్నట్టు చూడగానే, వీడు మృత్యుదేవత అయి ఉండాలి, లేదా యమధర్మరాజు గారు ఇక్కడికి వచ్చి ఉండాలి. అది ఇది కాకపోతే కిమేష భగవాన్ నంది భవేత్ సాక్షాత్ కైలాసాదిహాగత. సందేహం లేదు, వీడు కైలాసము నుండి ఎక్కడికి దిగి వచ్చిన నందీశ్వరుడేమో. హనుమంతుడు ఎదురుగుండా నందీశ్వరుడిగా కనబడ్డాట ఒక క్షణకాలం ముందుగా. భయంకరమైన వైష్ణవ తేజస్సు, రామనామ మహిమ, రుద్ర వీర్యం, అగ్ని తేజస్సు, తపోబలం, సత్యబలం, విద్యాబలం, జ్ఞానబలం, ఇలా ఒకటేమిటి సమస్త శుభలక్షణాలకి ఒక ఆకారం కలిగిస్తే అది హనుమంతుడు. అటువంటి హనుమంతుడిని చూచాడు, ఏమనుకున్నాడు, కిమేష భగవాన్ నందీ భవేత్ సాక్షాత్ ఇహాగతగా, ఏన సెప్తోస్మి కైలాసే మయా సంచాలితే పురా. ఒకప్పుడు నేను కైలాస పర్వతాన్ని సంచలింపజేశాను, పెకలించాను, నా చేత కైలాస పర్వతం పెకలింపబడింది. ఆనాడు ఆగ్రహించి నందీశ్వరుడు నన్ను చెప్పించాడు, ఆ నందీశ్వరుడు కాదు కదా, ఇదొక అద్భుతమైన ఘట్టం. ఒక్కొక్క శబ్దం వెనక ఒక దివ్యగాథ ఉన్నది. రావణుడు ఒకప్పుడు అనేక వరాలు పొందాక బ్రహ్మాదుల ద్వారా గర్వించి ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ కనిపించిన స్త్రీని అలా చెరపడుతూ కుబేరుడి దగ్గర లాక్కున్న పుష్పక విమానం ఎక్కి సంచారం చేశాడు, లోక సంచారం. అలా చేస్తూ చేస్తూ ఒకనాడు కైలాస పర్వతం దగ్గరకు వచ్చాడు. అది కైలాస పర్వతం, అద్భుత పర్వతం, దివ్య పర్వతం. అక్కడ ఎంతటి వాడైనా సరే సాక్షాత్తు రుద్రుడే అవ్వచ్చుగాక, ఆయన కూడా కిందకి ఎదుగుతాడు, తన కొండ అయినా సరే అంత వినయం. అయినా పరమాత్మ, ఆయన తప్ప మరొకడెవడు వాహనం మీద అక్కడికి రాకూడదు. విష్ణువు బ్రహ్మ కూడా కైలాస పర్వతం దగ్గరికి రాగానే వాహనాలు బయట పెట్టి కాలినడకను లోపలికి పెడతారట. అమ్మవారు కూడా అక్కడ లోపలికి కాలినడకనే వస్తుంది. దేవతలంతా వినయంగా వస్తారు. కొండల పైభాగం మీద విమానాలలోనూ వాహనాలలోనూ తిరగడం, సంచరించడం నిషిద్ధం. ఎవడైనా వెళ్ళాలని ప్రయత్నం చేశాడంటే పతనం అయిపోతాడు,
కొన్ని కొండలు ఉన్నాయి, ఆ కొండల పై నుంచి వెళ్ళడం చాలా దోషం, దానివల్ల ఎప్పుడొకప్పుడు సర్వనష్టం అన్నమాట. అది ఏడు కొండలు కూడా అటువంటివి. ఈ సప్తగిరులన్నీ కూడా సంపూర్ణమైన సాలగ్రామములే అన్నారు. స్కాంద పురాణంలో వెంకటాచల మహాత్మ్యంలో చెప్పారు, కృతయుగంలో అంతా బంగారం రూపంలో ఉండేదట సప్తగిరులంతా, పూర్తి బంగారం కొండ. త్రేతాయుగంలో మణిపర్వతం అంట, ద్వాపర యుగంలో రౌప్య పర్వతం అంటే వెండి కొండలా కనపడేదిట. కానీ కలియుగంలో సాలగ్రామశిల, అన్నీ రాళ్ళు కింద కనపడతాయి. ఈ కలియుగ మానవుల లక్షణం తెలుసు కనుక బంగారము వెండి మణులు కింద కనపడితే తలకోమణి తలకో బంగారం పీక్కుపోతారు, ఇక అక్కడ కొండ ఉండదు. ఏమీ లేకపోతేనే ఆక్రమించాలని చూస్తారు ఈ మానవులు. అమ్మో, ఈ కలియుగ మానవులకి భయంకరమైన దురాశ ఉంటుంది, దేవుడు దయ్యం అనే భయం ఉండదు, భక్తి ఉండదు. భయంకర నాస్తికవాదంతో పిడివాదంతో భౌతిక సంపద్వ్యామోహం తప్ప ఇదొక ఆధ్యాత్మిక సంపద, దీని జోలికి పెడితే ప్రమాదం అనే ఊహ కూడా ఉండదు కనుక కలియుగ వాసులకి కేవలం అది గండశిలల కింద కనపడుతోంది. గండశిలల కింద కనపడకుండా అవే కనుక నిజంగా ధాతువుల కింద కనపడితే దాన్ని కూడా పీక్కుపోతాం కనుక మనం. అందువల్ల సాలగ్రామ శిలలు అవని ఇప్పటికి కూడా అవి. అక్కడ కాలినడకన వెళ్ళేవాడు కూడా అనుక్షణం చెప్పులు తీసి ఆ తిరుమాడల వీధుల్లోనూ మోకాలి పర్వతం దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఆ కొండల మీద ఎవడన్నా విమానాలు ర్యాకెట్లు వీటితో తిరిగితే ఇంకా మర్నాటి నుంచి వాడికి సర్వనాశనం పతనావస్థ మొదలవుతుంది. కావాలని తిరిగితే అంత దోషం మరొకట్లేదు. స్వామి శిరస్సు మించి వెళ్ళలేడు, వెడదామని ప్రయత్నిస్తే కుప్పకూలి నశిస్తాడు. అక్కడ ఎవడైనా అన్యమత ప్రచారం చేయదలిస్తే వాడికి దుర్మరణమే తప్పదని చెబుతోంది. నేను చెప్పిన మాట కాదు, ఇవి సుస్పష్టంగా పురాణాలు చెబుతున్న మాట. కొండ మీద పొరపాటున ఎవడైనా విమాన సంచారం చేయాలనుకుంటే ఎంతటి తపశ్శక్తి ఉన్నవాడైనా ఇక భ్రష్టుడు కాక తప్పదు. అలాగే కైలాస పర్వతం కూడా, బదరీ కేదారాల్లో ఆ పైనుంచి అందుకే ఎప్పటికి కూడా ఏ హెలికాప్టర్ ఏ విమానం వెళ్ళలేదు, వెడదామనుకుంటే పతనమై కూలిపోక తప్పదు. అటువంటి కొండ దగ్గర పైనుంచి వెళ్ళడానికి తన పుష్పకుమానంతో ఆ కొండ దాటి వెళ్ళడానికి రావణుడు వచ్చాడు. రావడంతోటే కొండ దగ్గరికి రావడంతోటే విమానం ఆగిపోయింది పుష్పకం. ఏం పుష్పకమా కదలమన్నాడు వాడు. వీడి మహిమ వీడి ఆజ్ఞ అవేమీ పనిచేయడంలా ఆ విమానం మీద, ఎంత గింజుకున్నా కదలడంలా. అదేమిటి చాలా విచిత్రంగా ఉంది, ఈ పుష్ప విమానం కదలడం లేదు. కనుసైగ చేస్తే చాలు మహావేగంగా ఎక్కడికైనా తీసుకుపోతుంది. భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక గోలోక తపోలోక సత్యలోకాలు అతల వితల సుతల తలాతల రసాతల పాతాళాది లోకాలు నిమేషమాత్రంలో సంచరించే పుష్పక విమానం ఈ మంచుకొండ దగ్గరకు చాగిపోయింది. కారణం ఏమిటి? విమానంలో శక్తి తగ్గిందా, లేక నా మహామహిమలో లోపం వచ్చిందా, నా తపశ్శక్తిలో తేడా వచ్చిందా అని వీడ అంతకంతకి కోపం తెచ్చుకుని కదలమంటున్నాడు కదలడంలా. సరిగ్గా ఆ సమయానికి మహానుభావుడు నారదుడు వచ్చాట అక్కడికి. తల్లని మంచుకొండలాగే ఉంటాడు ఆయన కూడా, వెండి రంగులో ఉంటాడు ఆయన, శరత్కాల మేఘంలో ఉంటాడు ఆయన, పాదరసంలో ఉంటాడు ఆయన. ఎప్పుడూ చేతిలో మహతి అనే వీణ పట్టుకుని వాయిస్తూ ఉంటాడు. అసలు రామాయణాన్ని వాల్మీకి చెప్పి రాయించింది ప్రారంభంలో ఆయనే. అసలు వాల్మీకి రామాయణ ప్రారంభ శ్లోకమే తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంవరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి ముని పొంగవం. వాల్మీకి నారదుడనే మునీశ్వరుణ్ణి అడిగను, ప్రశ్నించను. ఎవరిని ప్రశ్నించాడు? నారదుణ్ణి. తెలుస్తోంది ఈ నారదుడు ఎటువంటి వారో చెప్పారు. ఒకటి, తపస్వాధ్యాయ నిరతుడు, తపస్సు చేయటంలో వేదాలలో ఆరితేరినవాడు, ఎప్పుడూ వేదాలు చదువుతాడు, బాగా పండితుడు అనమాట ఆయన. ఇప్పటి లౌకిక భాషలో చెప్పాలంటే చదువుకున్న బాగా పండితుడు అనుకుందాం కాసేపు. చదువుకున్నవాడే కాదు, వెంటనే ఏమంటున్నాడు, వాగ్విదాంవరం అంటే ఉపన్యాసం చెప్పడంలో ఆరితేరినవాడు. కొంతమంది చదువుతారు, తీరా ఉపన్యాసం చెప్పమంటే వాడేం చెబుతాడో వాడికే తెలియదు, పక్కవాడికే తెలియదు. కెమెరా చూస్తే గందరగోళం, మైకు చూసాడంటే హడిలిపోతాడు వాడు. వీడేం చెబుతున్నాడు ఎవడికి అర్థం కాక లేచెడిపోతారు. కుర్చీలు మైకులు తప్ప ఏం మిగలవు. అలా కాకుండా తాను చెప్పింది ఇతరులకు సూటిగా అర్థమయ్యేలా ఉండాలి. అలా చెప్పడంలో ఆరితేరిన వాడిని ఉపన్యాస శ్రేష్ఠుడు అంటారు. వాగ్విదాంవరం అంటే వాడనమాట. ఉపన్యాసం చెప్పడంలో ఆరితేరినవాడు, వాగ్విన్యాసం కలిగిన వాళ్ళల్లో ఆరితేరినవాడు. ఎంత పాండిత్యమైనా ఇతరులకు తేలికగా సూటిగా అర్థమయ్యేలా చెప్పగలిగితే పండితుడు అంటాం. కానీ మెమ్మెమ్మే తెబ్బెబ్బే అంటే వాడు ఎంత చదువుకుంటే ఉపయోగం ఉంది? సమయానికి గుర్తురాంది, పుస్తకాల్లో ఉన్నది పాండిత్యంలో అవుతుంది. శిష్యుడికి ఎక్కడ సందేహమో అక్కడే గురువుగారికి సందేహం అయితే ఇంకా వాడి పండితుడేమిటి? కాబట్టి ఇదిగో వాగ్విదాంవరం అనే ఒక విశేషణం వేశారు నారదుడికి. అంతటి మహానుభావుడు ఆయన, ఆయన చెబుతూ ఉంటే ఎన్ని గంటలైనా వినబుద్ధి వస్తుందట. అటువంటి వాడిని వాల్మీకి అడిగాడు. ఆ మహాత్ముడు నారదుడు ఇప్పుడు రావణుని దగ్గరకు వచ్చాడు. రావణుడు పులస్త్య ప్రజాపతి మనవడు గనక, విశ్రవసుడు కొడుకు గనక. ఎలా ఉన్నాడా నారదుడు? తన చేతి వల్లకి తంత్రి చెయ్యంబున సతత నారాయణ శబ్దమొప్ప ఆనంద సంభూత హరిగీత రవసుధాధారల యోగీంద్ర తతులు చొక్క కపిల జటాభార ఘన జటాభారంపు కపిల పుంజంబుల దిశలు ప్రభాత దీధితి వహింప తను లగ్న తులసిక దామగంధంబులు గగనాంతరాళంబు కప్పి కొన్నగా. ఆ వచ్చిన మహానుభావుడు నారదుడు తన చేతిలో ఉన్న మహతి అనే వీణ మీటుతున్నప్పుడల్లా ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని సరి గమ పద నిస సంజ్ఞలకి బదులుగా స రి గ మ ప ద ని స ఈ 8 అక్షరాలకి బదులుగా ఓం నమో నారాయణాయ ఈ అష్టాక్షరీ మంత్రం మేళవించి పాడుతున్నట్టు ఆయన. అది కూడా పాడుతూ ఉంటే ఎలా ఉంది? నోట్లోంచి హరినామం తప్ప మరొకటి రాదు, హరిస్మరణ హరికథలు తప్ప మరొకటి పాడడం, కేవలం నారాయణ నామమే సంగీతం రూపంలో బయటకు తీసుకొస్తాడు. ఆయన పాడుతున్న సంగీతానికి ఆ హరికథలకి ఎండిపోయిన చెట్లు కూడా చిగురిస్తున్నాయి. యోగులు పరవశించిపోయి ఆహాని మత్తెక్కి నిద్రపోతున్నారట. కొంతమంది పాడితే ఆహ్లాదమై ఆనందంగా నిద్రపోబుద్ధి వస్తుందన్నమాట. అంత చక్కగా పాడుతున్నాడు ఆయన. ఇక మెడనిండా పైనుంచి కింద దాకా వేసుకున్న తులసీ మాలలున్నాయి. కృష్ణ తులసి, విష్ణు తులసి, శ్వేత తులసి, ఇలా తులసులు కూడా మనం అనుకుంటున్నట్టుగా 2, 3, 4, 10 కాదు, 181 తులసీ రకాలు చెప్పారు. అందులో ఒక్కొక్క తులసి మరింత ఘుమఘుమలాడుతుంది. ఆ తులసి దండలున్నాయే మాలలు, వాటి మీద నుంచి వస్తున్న సువాసన ఆకాశం అంతా వ్యాపించింది. ఏ వేపు తూచినా ఆ సువాసనే. ఇంకా జుట్టు ఉంది. సాధారణంగా ఆయన జుట్టు ఎప్పుడు నలుపే, ఇప్పుడు తైల సంస్కారం లేదు, అంచేత ఒక రకమైన ఎరుపు రంగులోకి వచ్చింది. ఆ జుట్టు నుంచి వస్తున్న కాంతి ఎలా ఉందన్నారు అంటే, సూర్యుడు ఉదయించేట సూర్యోదయంలో సూర్యకిరణాలు ఎర్రగా ఉంటాయి. ఆ సూర్యకిరణాలు చుట్టూత గగనమంతా వ్యాపిస్తే ఎలా ఉంటుంది? ఉదయిస్తున్న సూర్యుడి ఎర్రని కిరణాలు ఆకాశం నుంచి నేల మీదకి వస్తున్నాయా అన్నట్లుగా, మహానుభావుడైన నారదుని శిరస్సు మీద ఉన్న జుట్టు కిరణాలు, ఆ జుట్టు మీంచి వచ్చే కాంతి దిక్కులంతా వ్యాపిస్తున్నాయి. అలాంటి వేషంతో, మధుర కంఠంతో హరిస్మరణ చేసుకుంటూ నారద మహర్షి అక్కడికి వచ్చాడు. నారదుడిని చూడగానే ఎంత పొగరుపోతేనే రావణాసుడికి నారదుడు అంటే గౌరవం, ఎన్నోసార్లు కాపాడింది ఆయనే కనుక. తాతయ్య నమస్కారం, అంతా బాగానే ఉంది, ఇక్కడికి వచ్చి ఏమిటి దాకుండా జిగ్గించుకుంటున్నావు, కోపంతో ఉన్నావు, కళ్ళురిపెక్కి, ఈ మధ్యన ఏమైనా బెల్ట్ షాపులు ఎక్కువయ్యాయా అని అడిగాడు. పైగా లేదు, ఇక్కడికి వచ్చేటప్పుడు అవేం పుచ్చుకోలేదు, నా కోపం అంతా విమానం మీద, ఎంత ఆజ్ఞాపించినా ఈ విమానం కదలదేమిటి నారద అన్నాడు ఆయన. నారద, అందుకే మీ రాక్షసుల్ని మూర్ఖులు అన్నారు, నువ్వు పండితుడివే, బాగా చదువుకున్నవాడివే, సంస్కృత పాండిత్యం ఉన్నవాడివే. ఆ రోజుల్లో ఓరియంటల్ కాలేజీలో చదువుకున్నాడు, వాడిని సామాన్యుడు కాదు. నారదుడితో మాట్లాడుతున్నటువంటి రావణాసురుడు అంటే రావణుడు నవవ్యాకరణ పండితుడు, వాడు అద్భుత పండితుడు, కానీ రాక్షసులకి స్వతసిద్ధంగా ఉండే మూర్ఖత్వం వాడిలో ఉంది అన్నాడు నారదుడు. అదేమిటి నారద, అంత తేలిగ్గా నన్ను మూర్ఖుడన్నావంటే మరి మూర్ఖత్వం కాకేమిటి? ఇది పరమేశ్వరుడు తిరిగే కైలాస పర్వతం. ఎవడైనా కైలాస పర్వతం దగ్గరకు వచ్చి విమానంలో ఎగురుతాడా? ఎగిరితే మాత్రం విమానం కదులుతుందా? ఒకవేళ విమానంలో నువ్వు వెళ్ళుంటే విమానం ఏ గుట్టకో తగిలి డామ్మని కింద కొప్పకూలిపోయేది. ఇక నీ శరీరాన్ని ఏ వీడియోలు కూడా క్యాచ్ చేయలేవు పాపం. అలా అయిపోయి చిన్న భిన్నమై నాశనం అయిపోతావు. అంత ప్రమాదకర స్థలం ఇది. ఇక్కడికి దిగి వినయంగా భక్తితో ఈ కొండలకు నమస్కారం చెయ్యాలి. ఈ కొండలన్నీ శివుడి కేశపాశాలు, అవి గుర్తుపెట్టుకో. పైగా నీకు శివుడు ఆరాధ్యదేవం, నువ్వు శివభక్తుడివి, వీరశైవుడివి. నీ ఆరాధ్య దేవత అయిన శివుడి దగ్గరికి వినయంగా కాలినడకన వెళ్ళి నమస్కారం చేసుకుని దర్శనం చేసుకుని ఆయన ఆశీస్సులు పొంది వెళ్ళడం మానేసి ఇక్కడికి వచ్చి పొగరుబోతుతనంతో, అహంకారంతో, మదంతో యుక్తాయుక్త విచక్షణ కోల్పోయి విమానం కదలాలి కదలాలి అంటావు, అది కదలలేదని ఆగ్రహిస్తావు, కళ్ళు ఎరుపు తెచ్చుకుంటున్నావు, ఎరుపు జీరలు వస్తున్నాయి. నా మాట విని విమానం దిగి శివుడి దర్శనం చేసుకుని ఆశీర్వచనం పొందని కొంచెం రెచ్చగొట్టాడు. ఇక్కడ రహస్యం ఉంది. శివుడు ఆ సమయంలో తాండవ నృత్యంలో ఉన్నాడు. ఇప్పుడు వీడు వెళ్ళాలంటే వీడిని వెళ్ళనివాడు నందీశ్వరుడు. వీడు మూర్ఖుడు. వీడికి ఆ తర్వాత ఏం జరగాలో, ఏం చెయ్యాలో ఇదంతా బాగా నారదుడు ఆలోచించి వీడిని రెచ్చగొట్టి, వెళ్ళు పర్వాలేదులే, నీకు అర్థమేమిటి, భక్తుడివి, దూరిపో లోపలికన్నాడు. ఓ మంచి మాట చెప్పావు నారదు అన్నాడు. విమానం దిగాడు వీడు. కాలినడకన ఉద్దండ గదాదండం భుజం మీద పెట్టుకుని లోపలికి వెళ్ళబోయాడు కైలాస పర్వతంలోకి. అక్కడ కాపలాగా ఉన్నవాడు నందీశ్వరుడు, మహానుభావుడు, సాక్షాత్తు శివుడి తర్వాత శివుడు అంతటి వాడు. ఎవడైనా ఒక గుర్తు పెట్టుకోవాలి, పంచతంత్ర కథలు అందుకే చాలా గొప్పవి. మిత్రలాభంలో ఒక మాట చెప్పారు, మిత్రలాభం, మిత్రభేదం ఇవన్నీ చదవలసింది. అందులో మిత్రభేదంలో కరటక దమన కథలో ఒక మాట చెప్పారు, రాజుగారి దగ్గర పనిచేసే ఒక చిన్న అటెండర్ దగ్గర నుంచి గౌరవంగా చూడాలట, తేడా వస్తే వీడే కంపం చేస్తాడు. అసలు ఎప్పుడు గొప్ప గొప్ప సంస్థానాల్లో సామాన్యుడిని కూడా అవమానపరచకూడదు. ఎప్పుడు వీడికి అవకాశం దొరుకుతుంది, ఏ టీయో కాఫీయో ఇస్తూ యజమాని దగ్గర వీడి మీద లేనిపోయినవి చెప్తాడు, వీడి పని అయిపోయినట్టే. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ అద్భుతమైన కథను అనుక్షణం గుర్తుపెట్టుకోండి. పూర్వం ఒక రాజుగారి దగ్గర ఒక వర్తకుడు ఉండేవాడు, చాలా గొప్పవాడు, అతను చాలా తెలివైన వాడు కాబట్టి ఈ లెక్కలన్నీ రాజుగారు వీడికి అప్పగించారట. మంత్రి తర్వాత మంత్రి అంతటి పేరు తెచ్చుకున్నాడు ఈ వర్తకుడు. ఒకనాడు ఆ వర్తకుడు తన కొడుకు పుట్టినరోజు పండుగ చేశాడు. రాజుగారిని, మంత్రి గారిని అందరినీ పిలిచాడు. రాజుగారి దగ్గర పరుపులు తుడిచేవాడు ఒకడున్నాడు, రాజుగారి గదులు తుడిచేవాడు. ఆ తుడిచే ఊడ్చేవాడు పరుగు పరుగును వచ్చి రాజపురోహితుడి కోసం వేసిన కుర్చీలో కూర్చున్నట. ఇది పురోహితుడి కోసం వేసిన కుర్చీ, లే వేరే కుర్చీలో కూర్చోమంటే వెళ్ళావాడు. ఒరే వీడిని మెడబెట్టు గెంటేయండి అన్నాడు వర్తకుడు. వాడిని గెంటేశారు. వాడు కొత్త కొత్త ఆడిపోయాడు. కానీ రాజుగారి దగ్గర పనిచేస్తున్నవాడు వీడు, పైగా వీడేమో మొత్తం లెక్కలన్నీ చూస్తాడు, రాజుగారి దగ్గర పలుకుబడి ఉంది. అలాగని ఎంత పనివాడినైనా నన్ను మెడబెట్టి గెంటతాడా, వీడు అంతం చూస్తానని లోపల శపథం చేశాడు. అప్పటికేం మాట్లాడలేదు కానీ ఈ పగతో లోపల ఏం చేశాట, ఓ రోజున తెల్లవారుజామున రాజుగారికి నిద్ర పట్టక అటు ఇటు పరుపు మీద దొల్లుతూ ఉండగా ఈ వర్తకుడికి ఈ మధ్యన అంతఃపురంలో పనేమిటో, ఈ మధ్యన పెద్దరాణి గారితో మాట్లాడుతూ మాట్లాడుతూ రాణిగారి మీద పడ్డారు, రాణిగారితో ఎక్కువ మాట్లాడుతున్నాడు వీడు అని గొణిగాడు వీడు. ఇంకేముంది, రాజుగారికి మండిపోయి ఒరే ఏం కూస్తున్నవరా అంటే, మహారాజా ఏం చెప్పనండి, రాత్రి అంతా నిద్రలేదండి, ఏం మాట్లాడానో తెలియదండి, నేనేం మాట్లాడుతానో నాకు తెలియదండి, క్షమించండి అన్నాడు వీడు. కానీ రాజుగారికి పడిపోయింది బీజం. ఇదే ఈ మధ్యన ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా, వాడు కొడుకు పుట్టినరోజుకి వెళ్ళినప్పుడు కూడా రాణిగారికి, రాణిగారికి అంటూ సీట్ వేసాడు, ఆవిడకి చీరలు పెట్టాడు. ఈ రాణిని కూడా నమ్మడానికి వీల్లేదు. పెద్దరాణి గారికి ఈ వర్తకుడికి ఏదో తేడా సంబంధం ఉందని అనుమానం వచ్చేసింది రాజుగారికి. ఒరే ఈ రోజు నుంచి ఈ వర్తకుడిని మన భవనంలోకి రానివ్వకుండా మెడబెట్టు గెంటేయండి అన్నాడు రాజుగారు. కాసేపటికి వర్తకుడు వచ్చాడు. రాజుగారు గెంటేయమన్నారండి అన్నారు కాపలవాళ్ళు. ఇదేమన్నా రాజుగారితో మాట్లాడతానంటే, రాజుగారు నీ మొహం చూడనన్నారు పొమ్మనగాని. ఈ పక్కన ఈ చీపురు తుడిచేవాడు ఉంటాడుగా, నన్ను కుర్చీలోంచి గెంటాడే, అలా వీడిని గెంటేయండి రా అన్నట్ట. అప్పుడు ఈ వర్తకుడికి అర్థమైపోయింది, అమ్మమ్మ ఇదంతా ఈ ఊడ్చేవాడి పని ఇది అనుకుని ఇంటికి వెళ్ళిపోయి ఆ తర్వాత ఊడ్చేవాడిని పిలిచి ఆసనం ఇచ్చి కూర్చోబెట్టి మంచి బట్టలు పెట్టి ఆ తర్వాత వాడికి 100 బంగారు కాసులు ఇచ్చి, ఒరే నాయన నేనేం కావాలని గంటలేదురా, అది రాజపురోహితుడి సీటు, నువ్వు కూర్చున్నావు వినలేదు, అందుకని తప్పనిసరి పరిస్థితుల్లో పంపాను, కొంప ముంచేసినట్టున్నావు నువ్వేదో, మళ్ళీ రాజుగారి దగ్గర నా పలుకుబడి నాకు వచ్చేలా చేయరాయంటే ఇంత డబ్బు ఇని బట్టలు ఇచ్చాక మీ మీద నాకు పగేటండి, ఇప్పుడు ఎలాగానేనండి, రాజుగారికి నచ్చబుతాను మీకెందుకంటే మీరు ఊరుకోండి వీడు వెళ్ళిపోయాడు. మర్నాడు మళ్ళీ పొద్దున్నే తుడుస్తూ రాజుగారు పొద్దుటే దొడ్డికి వెళ్ళి దోసకాయలు తిన్నాడు ఏమిటో అన్నట్ట. రాజుగారికి మండిపోయి ఏం కూసావురా అన్నాడు. నేను దొడ్డికి వెళ్ళి దోసకాయలు తిన్నాడంటే, నేను ఈ వచ్చిన పిచ్చవాగుడు అవుతున్నానండి, నేనేం వాగినా పట్టించుకోకండి, నేను పిచ్చాడండి అన్నట్ట. ఓరి పిచ్చి వేధవా, నీ మాట నమ్మి రాణిగారిని వర్తకుండా అనుమానించాను కదరా, ఇంకా నయ్యా నా ఎదురుగుండా దొడ్డికెళ్ళి దోసకాయలు తిన్నామన్న బయట చెప్పావు కాదు అని ఈ వేధవాన్ని కొంచెం మీద జాగ్రత్తగా ఉంచండి అని ఆ వర్తకుని పిలిచి వాడికి మళ్ళీ యథాప్రకారంగా ఉద్యోగం ఇచ్చాట. ఈ కథ సాక్షాత్తు పంచతంత్రంలోది విష్ణు శర్మ రాశాడు, మిత్రభేదంలోది కరటక తమనకులు చెప్పిన సంభాషణలో కథ. ఆనాడే ఎంత అద్భుతమైన కథ ఆలోచించండి. ఒక గొప్ప వ్యక్తి దగ్గర పనిచేసే వ్యక్తి చిన్నవాడైనా వాడితో తగాదా పెట్టుకుంటే ఆ పెద్దవాడు ఎప్పుడొకప్పుడు చెప్పే అవకాశం వస్తుంది, వీడు కొంప ముంచుతాడు. అందుకని మంచి ఉద్యోగం శాశ్వతంగా చేసుకోవాలనుకున్నవాడు ఈ నీతి పాటించి తాను పనిచేస్తున్న చోట సాధ్యమైనంత వరకు తగాదా తెచ్చుకోకూడదు. అందులో ముఖ్యంగా యజమాని దగ్గర చనువుగా తిరిగే చిన్న అటెండర్ను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. బయట వాళ్ళని ఎలా ఉన్నా వాళ్ళతో ఎక్కువ ప్రమాదం గనక. ఆ విషయం మర్చిపోయాడు రావణాసురుడు, నీతి శాస్త్రజ్ఞుడే. కానీ నందీశ్వరుడు అక్కడ కాపలా కాస్తూ ఉంటే నందికి కనీసం చెప్పకుండా లోపలికి చొచ్చుకుని వెళ్ళిపోబోయట. నందీశ్వరుడు సోలం పెట్టాపాడు, ఆగు రావణ అన్నాడు. ఎవడో నువ్వు? నేను నందీశ్వరుణ్ణి, నీ ఆరాధ్యదేవతకి ఇష్టసుఖుణ్ణి, ఇక్కడ కాపలాకి వస్తున్నా. స్వామివారు అమ్మవారితో కలిసి తాండవ నృత్యం చేస్తున్నాడు, లోపల మహానుభావులంతా ఉన్నారు. ఆ నృత్యం మధ్యలో ఎవరిని పంపించకూడదని స్వామి ఆజ్ఞాపించాడు. ఒక పక్కన గిరిరాజపుత్రిక ఆయనతో తాండవం ఆడుతోంది, ఆయనకి ఆనందం కలిగేలాగా పార్వతి నృత్యం చేస్తోంది. మరో పక్కన సరస్వతి వీణ వాయిస్తోంది. ఆ పక్కన నీకు ఇప్పటిదాకా చెప్పిన నారదుడు నీతో మాట్లాడుతూనే తన మహామహిమతో లోపలికి వెళ్ళి ఆయనకి వీణావాద్య సహకారం చేస్తున్నాడు. ఆడినది గిరిరాజసుత నటరాజు మదీరంజిలగా. నటరాజు మానసిక ఆనందం కలిగేలాగా, అంతటి శివుడికి, అంత నృత్యరాజు గారికి ఆనందం కలిగే రీతిలో పార్వతీదేవి నాట్యం చేస్తూ ఉంటే, శారద వీణ వాయిస్తూ ఉంటే, నువ్వు మధ్యలో లోపలికి వెళ్ళకూడదు, కాసేపు ఆగు, నృత్యం ఏక విడుదువుగానన్నట్ట. వాడు పక్కపక్క నవ్వాడు, నేను ఆయన భక్తుణ్ణి, ఏకాంత భక్తుణ్ణి, ఏకాంతంగా ఎక్కడున్నా నేను వెళ్ళగలను, ఆపు నీ ప్రసంగం, నీ అధిక ప్రసంగం, నన్ను వదులన్నట్ట. వదలలేదు నందీశ్వరుడు, ఆగమన్నాడు సోలం గుండెల మీద పెట్టి. వాడు మూర్ఖుడు, రావణుడు మొదటి నుంచి మూర్ఖుడే, అహంకారం వల్ల ఎంత ప్రమాదమో చూసుకోలేదు. గదతో సోలాన్ని పక్కకి తోసి నీ తల పగలగొట్టి లోపల కడతానన్నట్ట. నందీశ్వరుడు తలకే పగలగొట్టగలడా? వాడంత వాడు బ్రతికెంత? ఆ దాంతో నందీశ్వరుడు ఆగ్రహించి మరొక్కసారి ముందుకు అడుగేసావు, పొడి చంపేస్తానన్నాడు. దాంతో వీడు విజృంభించేస్తున్నాడు యుద్ధానికి. ఇంతలో నారదుడు మళ్ళీ లోపల నుంచి వచ్చాడు. రావణా, నీ దగ్గర మొదటి నుంచి ఇదే మూర్ఖత్వం. పరమేశ్వర సేవకి వెడుతూ పరమేశ్వరుడికి కాపలా కాసి ఆయన వాహనమైన నందితో తగాదా పడతావా? పతనావస్థ కదట ఇది. నా మాట విని కాసేపు ఆగన్నాడు. ఎలా ఆగను తాతయ్య, ఇది నాకు అవమానం. అన్నిటికీ మించి రావణుడు శివుడికి ఏకాంత భక్తుడు అని నిరూపించుకునే సమయంలో వీడు లోపలికి వెళ్ళనివ్వకుండా ఆపుతున్నాడు. రేపటి నుంచి రావణుడు కూడా మనలాగే చేతులు కట్టుకుని గుమ్మం దగ్గర నిలబడ్డాడని ప్రజలంతా అవహేళన చేస్తారన్నట్ట. ఓరి పిచ్చాడ, అవహేళన కంటే ఈ తగాద ప్రమాదం. నీకు ఇంకేదైనా శక్తి ఉంటే శివుడు బయటికి రప్పించుకోమన్నట్ట. అదిగో అప్పుడు వాడికి ఆలోచన వచ్చింది, ఈ కోతిముఖం వాడు, ఈ నంది, ఆ ముఖం చూడు నల్లగా, ఎలుగుబంటి ముఖం, కోతిముఖం వీడు. ఈ కోతిముఖం వాడు ఆపితే మాత్రం లోపలికి వెళ్లకుండా ఉంటానా, లేక లోపల నుంచి శివుణ్ణే బయటికి రప్పించుకోనా? శివుణ్ణే బయటికి తెప్పిస్తానన్నాడు. అప్పుడు కోపం వచ్చింది నందికి. ఏమని, నన్ను కోతిముఖం వాడు అన్నావా? ఇదిగో భవిష్యత్తులో కోతులు, ఎలుగుబంట్లు నీ లంకా నగరం మొత్తం భస్మీపటలం చేసేస్తాయి మూర్ఖుడా. వాళ్ల వల్లే నీకు సర్వనాశనం. భగవంతుడు ఒకడొస్తాడు, ఒక మానవుడు, వాడు నరవానరులందరినీ సాయం తెచ్చుకుంటాడు, భల్లూక సేనతో వస్తాడు, నీకు నీ నగరానికి సర్వనాశనం మొదలవుతుంది అని ఒకప్పుడు నందీశ్వరుడు శపించాడు. రావణుడు మూర్ఖుడు గనక ధిక్కరించి శివుణ్ణే బయటికి రప్పించుకుంటానన్నాడు. వాడు నిజంగా అంత ప్రయత్నము చేసేటవాడు, చాలామంది వాళ్ళు. అందుకే తపస్సు చేసేటప్పుడు మాత్రం రాక్షసుల్ని ఆదర్శంగా పెట్టుకోవాలి, వరాలు పొందాక మాత్రం దేవతల్ని, మానవుల్ని ఆదర్శంగా పెట్టుకోవాలి. ఇప్పుడు రావణుడు కైలాస పర్వతం బయట నిలబడ్డాడు, చూసుకోనంది కోతిముఖం వాడా, ఇక్కడికే రప్పిస్తాను శివుణ్ణి అన్నాడు. బయట కూర్చుని అత్యంత భక్తి శ్రద్ధలతో శివుడి మీద అప్పుడు స్తోత్రాలు రాశాడనమాట. ఇప్పటికి కూడా ఆ స్తోత్రం ప్రాతకాలంలో పఠిస్తే శివుడు ప్రత్యక్షమై తీరుతాడు. ఎంత పాండిత్యంతో రాసేటువంటి వాడు అందులోను. పంచచామరము అని వృత్తాల్లో చాలా గొప్ప అన్నమాట అవి. సంస్కృతం ఇటు తెలుగుకి కూడా వచ్చేవే. ఆ పంచచామర ఛందస్సు నడక కూడా చాలా బాగుంటుంది. జటా కటాహ సంభ్రమద్భ్రమన్ నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని. ఎంత అద్భుతమైన భావం అది చూడండి. భావంతో కూడిన కవిత్వం అది. కేవలం పటాటోపం శబ్దాలే కాదు. అందులో శివుడి తల మీద జుట్టు ఉన్నది, సరే తల అంటూ ఉన్నాక జుట్టు ఉంటుంది, మధ్యలో ఏదో కారణాల చేత అది ఊడిపోతే ఊడిపోవచ్చు, కాకపోతే శివుడి దగ్గర అలా ఊడిపోవడం ఉండదు పాపం ఆయనకి. ఆకాశమే ఆయనకి కేశం, వ్యోమకేశుడు ఆయన. ఈ జుట్టు కటాహము అన్నాడు. కటాహం అంటే పెద్ద దబరాగింది అనమాట. పెళ్ళిళ్ళల్లో పులిహార చేయడానికి, ఇప్పుడైతే వెజిటబుల్ పలావులు చేయడానికి పెద్ద పెద్ద గిన్నెలు తీసుకొస్తారే, ఈ పెద్ద గిన్నెల్ని దబరా గిన్నెల్ని కటాహము అంటాం. జటా కటాహం అంటే జడలు ఒక గిన్నెట. ఈ గిన్నెలో ఏముంది? ఆకాశ గంగ భగీరథుడు తపస్సు చేసినప్పుడు గంగ భూమికి వచ్చింది. ఆ గంగని శివుడు తన జుట్టులో బంధించాడు. ఇప్పుడు ఈ జుట్టు అనే గిన్నెలో పడింది గంగ వచ్చి. ఈ గిన్నెలోంచి బయటకు వద్దామంటే రానివ్వకుండా శివుడు ఆ గిన్నెని మూసేశాడు చుట్టూతో జుట్టుతోటి. ఈ గిన్నెలోంచి ఎంత గింజుకున్నా బయటికి రాలేకపోతుంది. సంభ్రమ భ్రమన్ నిలింప నిర్జరి గిలగిలా కొట్టుకుంటూ సుడులు తిరిగి బయటకు వద్దాం అనుకుని రాలేకపోతుందట పాపం. ఒక్కొక్క చోట ఒక గదిలోకి వెళ్ళాక ఆ గదిలోంచి ఇంకో గదిలోకి, ఇంకో గదిలోంచి ఇంకో గదిలోకి వెళ్ళి ఎక్కడి నుంచి ఎట్టు వెడుతున్నామో ఎలా బయటికి రావాలో తెలియక ఇబ్బంది పడుతున్నటువంటి ఒకనొక మాయామహల్లో ఉందన్నమాట ఇప్పుడు ఈ ప్రస్తుతం ఈ జుట్టు అనే గిన్నె. ఈ గిన్నెలోంచి సుడులు తిరిగి బయటికి రాలేక గింజుకుపోతుందట గంగాదేవి. అదిగో అటువంటి ఆకాశ గంగని జడాలు అనే గిన్నెలో బంధించిన శివుడు మాకు ప్రసన్నుడవుగాక. ఎంత అద్భుత భావనది. అసలు ఎవడన్నా జుట్టుని అలా ఒక గిన్నె కింద ఊహించగలడా? ఆ గిన్నెలో గంగ పడిపోయింది, అందులోంచి బయటికి రాలేకపోతుంది, తలుపులు మూసేసిన గదిలో కొట్టుకుంటున్నట్టు కొట్టుకుంటోంది అన్నాడు ఆయన. ఇలాగే ఉంటాయి మొత్తం అన్నీ. అప్పుడు అందులోకి వెడితే మనం అసలు ఆంజనేయ చరిత్ర పోయి వాడి కవిత్వ వివరణలోకి వెళ్ళిపోతాం అనమాట. అలాంటి ప్రార్థనలు వాడు చాలా చేశాడు ఆయన. అఖర్వ సర్వమంగళ కళాకదంబ మంజరి రసప్రవాహ మాధురి విజృంభణ మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం. ఎన్ని అంతకములు అన్నాడు? అంతకుడు అంటే మృత్యు అని అర్థం. శివుడు స్మరాంతకుట్ట అంటే మన్మధుడికి మృత్యు. మన్మధుడిని మూడవ కన్ను తెరిచి భస్మం చేశాడు. అది అస్సాం రాజధాని గౌహతి దగ్గర నీలాచలం అని ఉంది కొండ. అదిగో అక్కడే శివుడు ఒకప్పుడు మన్మధుడి మూడవ కన్ను తెరిచి పిడికెడు బూడిద చేశాడు. ఇప్పటికి కూడా అక్కడ రతి మన్మధుడి గుడి ఉంటుంది అందుకే అక్కడ. అలా స్మరుడికి అంతకుడయ్యాడు. భవాంతకం పుట్టుకకి మృత్యు ఆయన. భవము అంటే పుట్టుక. ఆయన అనుగ్రహం ఉంటే ఇక మీదట మనకి ఎప్పుడూ పునర్జన్మ ఉండదని అర్థం. జన్మదోషములను నాశనం చేస్తాడు. పురాంతకం త్రిపురాసురులని ముగ్గురున్నారు వాళ్ళు, భయంకర రాక్షసులు. ఆ మూడు కొండలు వాళ్ళకి మూడు మంచి భవనాలు ఉండేవిట, నగరాలు. ఒకటి పెద్దాడేమో బంగారపు నగరం కట్టుకున్నాడు, రెండోవాడు వెండి నగరం, మూడోవాడు ఇనప నగరం. ఈ మూడు నగరాలు ఆకాశంలో విమానాలు తిరుగునట్టు తిరుగుతూ ఉంటాయి. ఈ మూడు ఒక్క చోటకు వచ్చినప్పుడు మాత్రమే బాణంతో కొడితే అవి కింద పడి చస్తాయి, లేకపోతే ఆ నగరాలను ఎవరూ కూలగొట్టలేరు, వాళ్ళని చంపలేరు. శివుడు ఈ త్రిపురాసుల్లో మూడు నగరాలు సంచారం చేస్తున్న వాటిని తన దివ్యశక్తితో ఒక్క చోటకు చేర్చి ఒక్క బాణంతో పడగొట్టాడు. అది కూడా మళ్ళీ మామూలు బాణం కాదు, విష్ణువుని నారాయణాస్త్రంగా మార్చుకున్నాడు, బ్రహ్మదేవుణ్ణి సారథిని చేసుకున్నాడు, మేరు పర్వతాన్ని రథం చేసుకున్నాడు, సూర్యచంద్రుణ్ణి చక్రాలుగా చేసుకున్నాడు. ఇలా చేసి ధనుస్సు ఎక్కుపెట్టి విష్ణువుని వైష్ణవాస్త్రంగా చేసి ఆ మూడు పురాలు ఒక్కచోట చేర్చి పడగొట్టాడు. అప్పటి నుంచి త్రిపురవైరి, పురాంతకుడు ఇలాంటి పేర్లు వచ్చాయి. పురవైరి, పురధ్వంసి ఇవన్నీ కూడా. అదిగో అలాంటి పురాంతకుడు త్రిపురములకు త్రిపురాసురులకు మృత్యువాయన. ఇక మఖాంతకం, మఖము అంటే యజ్ఞం. యజ్ఞం అంటే ఏ యజ్ఞం? దక్షుడి యజ్ఞం నాశనం చేసినవాడు ఆయన, దక్షయజ్ఞ ధ్వంసం చేసినవాడు. అదిగో అటువంటి ఆ మహానుభావుడికి నమస్కారం చేస్తున్నాను అన్నాడు ఆయన. ఇలాంటి అద్భుత భావనలతో వాడు చాలా రాశాడు. ఇవన్నీ పంచచామరము అనేటటువంటి వృత్తంలో రాశాడనమాట. ఎంత స్తోత్రం చేసినా తాండవ నృత్యంలో ఉన్న శివుడు వీడికి ప్రత్యక్షం కాల. దాంతో వీడు మరింత ఆగ్రహించాడు. ఎంత పిలిచినా పలకపోతే ఈ కొండను పీకి నా లంకా నగరానికి పీక్కుపోతాను అని వెంటనే 20 చేతులు 10 తలలు ధరించాడు దశకంఠుడు. వాడు ఎప్పుడు కావాలంటే అప్పుడు 10 తలలు వస్తే, ఒత్తప్పుడు మాయమైపోతాయి, పిలిస్తే వస్తే, లేదంటే మాయమవుతాయి. అది వాడు గొప్పతనం. అలా 10 తలలు తెచ్చుకున్నాడు, 20 చేతులు తెచ్చుకున్నాడు. ఈ అత్యద్భుత కైలాస పర్వతాన్ని ఆ చేతులతో పెకలించి శిరస్సు మీద పెట్టుకున్నాడు. సరిగ్గా ఆ సమయంలో తమాషా జరిగిందిట. శివుడు పార్వతితో పోలిసి ఇద్దరి పాదాలు ఒక చోటకు చేర్చి కాళ్ళు పైకెత్తి ఒక విన్యాసం చేస్తున్నాడు ఆయన. ఆయన కాళ్ళు తడబడ్డాయి, పార్వతి కంగారు పడింది. స్వామి ఏమిటండి ఈ నృత్యం ఇలా అయిపోయింది అన్నట్టు చూసింది. శివుడు నవ్వి, భక్తులు ఏం చేస్తాం, వాళ్ళని ఏం చెయ్యలేం, చంపలేం, అలాగని మందలించలేం, నా బలహీనత. కానీ వాడు అహంకారంతో మన నృత్యాన్ని పాడు చేసి కొండ పెకలించాడు కాబట్టి ఎంతో కొంత బుద్ధి చెప్పాలి, చెప్పకపోతే నీకు నా మీద కోపం వస్తుంది, నువ్వు అలిగి విష్ణువు వక్షస్థలం మించి భూలోకానికి లక్ష్మి